ప్రియమైన ఆత్మబంధువులారా, మనకు బ్రహ్మములో ప్రవేశించడానికి రెండు ముఖాలు, ముఖ్యమైన ముఖాలు ఉన్నాయి. ఒకటి విష్ణువు, రెండు శివుడు. ఎవరు ఎవరికి ఇష్టాన్ని బట్టి వారు ఉపాసన చేసుకుని మన బ్రహ్మములో ఐక్యం పొందొచ్చు, బ్రహ్మములో ప్రవేశించవచ్చు, బ్రాహ్మణ స్థితి పొందవచ్చు. ఉపాసన ముఖ్యం. శ్రీరంగంలో కావేరీ నది ప్రవహిస్తాను. శ్రీరంగం సమీపంలో శ్రీరంగానికి తిరుచినప్పటికీ మధ్యలో కావేరీ నది ప్రవహించింది. ఆ కావేరీ నది నీళ్లు తాగిన వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అవుతారని ప్రసిద్ధి. గంగానదిలో స్నానం చేస్తే దోషాలన్నీ పోతాయని ఎలా అనుకుంటారు? ఆ కావేరీ నది నీళ్లు తాగిన వాళ్ళకి తెలివితేటలు పెరుగుతాయని అనుకుంటారు. ఆ కావేరీ నది రంగనాథుని దేవాలయం, రంగనాథు శ్రీరంగం పక్క నుంచే ప్రవహించింది. ఆ కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథుని వెళ్ళి అర్చన చేసుకుంటారు. ఆయన స్వామి ఇది తీర్థం, కావేరీ తీర్థం ఆయన స్వామి రంగనాథుడు. అయితే కావేరీ నది పుట్టిన చోటుని ఏమంటారంటే మేకదాటు. మేకదాటి అంటే ఏమిటంటే మేకలు కూడా దాటి వెళ్ళిపోతాయి. మన పొలాల్లో చిన్న చిన్న బోజులు ఉంటాయి. మన పొలాల్లో చిన్న చిన్న బోజులు మనం మాట్లాడుకుంటూ దాటి వెళ్ళిపోవచ్చు. పెద్ద కష్టపడక్కర్లేదు. మనం కబుర్లు చెప్పుకుంటే ఆ బోజులని, పొలాల్లోనే చిన్న చిన్న బోజులు ఉంటాయి, ఆ చిన్న బోజులను దాటుకుని వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న బోజులు ఉంటాయి. అలాగే కావేరీ నది పుట్టిన చోటున మేకదాటు అంటే మేకలు కూడా నదిని దాటి వెళ్ళిపోతాయంటే చిన్నదిగా ఒకే చిన్న ధార ప్రవహిస్తూ ఉంటుంది. మేకలు కూడా దాటి వెళ్ళిపోతాయి కావేరీ నది పుట్టిన చోట్లో. ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, చాలామంది యోగాభ్యాసాలు చేస్తున్నారు. యోగాభ్యాసాలు మంచి యోగం అవసరమే. భక్తి యోగం, ధ్యాన యోగం అంటే ఈశ్వరుడు చూడు మనకు అనుసంధానం చేకూర్చేది యోగం. అంతే, భగవంతుడు అన్నింటికీ చివర యోగం అనే పెట్టాడు. భక్తికి యోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం, ఇలా అన్ని. అంటే యోగం ఏంటంటే ఈశ్వరుడితోటి, పరమేశ్వరుడితోటి, మనలో ఉంటున్న హృదయంలో ఉన్నటువంటి నారాయణుడితోటి, నారాయణుడే మన హృదయంలో నిజమైన ఆత్మగా ఉన్నాడు. మన హృదయంలో నిజమైన ఆత్మగా ఉన్నవాడు, నిజమైన నేనుగా ఉన్నవాడు ఎవరంటే నారాయణుడే. ఆయనలో ఐక్యం అవటానికి యోగం ముఖ్యం. అంటే యోగం లోపల ఉన్నటువంటి నిజమైన నేనుతోటి, ఆ మిథ్యానేనితోటి మనల్ని విడుదల చేసి, మిథ్యాజ్ఞానంతో విడుదల చేసి, ఆ సత్యమైన నేనుతోటి, యథార్థమైన నేనుతోటి, వాస్తవమైన దూటే నారాయణుడితోటి మనల్ని ఐక్యపరిచేది యోగం. అయితే దానికి ఈ మధ్యన ఏదో చప్పటి కూరలు అయి తింటూ ఏదో ఒక వారం రోజులు యోగాభ్యాసాలు చేస్తున్నారు. ఇవన్నీ మంచి ప్రక్రియలే. ఏదో విధంగా శారీరకానికి, ఆ శరీరాన్ని కండిషన్లో పెట్టుకోవటం, మనస్సును కండిషన్లో పెట్టుకోవటం, ఇవన్నీ చాలా మంచిదే. చాలా యోగాభ్యాసాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఏదో వారం రోజుల ట్రైనింగ్లు అని, 10 రోజుల ట్రైనింగ్లు అని ఏదో ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఆ మైండ్ని ఫిట్ చేయటానికి, ఆ మైండ్కి యోగ్యత కలిగించడానికి, అర్హత కలిగించడానికి, శరీరానికి మనసుకి అర్హత కలిగించి, ఆ యోగం చేయటానికి, యోగాభ్యాసం అనుష్ఠించడానికి, శరీరాన్ని మనస్సును తయారు చేయడానికి ఏదేదో క్లాసులు పెట్టి చేస్తున్నారు. అన్నీ మంచియే. కానీ ఈ రోజున మేకదాటి గురించి ఎందుకు చెబుతున్నారంటే, ఈశ్వరుడి పాదాలు ఉంది, మనకి భక్తి ఉంటే. పెరుమాళ్ళు భగవంతుడి పాదాలు ఉంది, మనకి భక్తి ఉంటే, ప్రేమ ఉంటే, ఆప్యాయత ఉంటే. అంటే ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే సజీవమైన విశ్వాసం కనుక మన గుండెలో ఉంటే, ఉన్న వస్తువు, మన హృదయంలో ఉన్న వస్తువును, ఉన్న వస్తువును ఉన్నట్టుగా గుర్తింపు చేసేదాన్నే విద్య అంటారు. మనం మనస్తోడి గ్రహించేది, మనం మనస్తోడి గ్రహించే విద్యలన్నీ మిథ్యా విద్యలు. భౌతిక విద్యలన్నీ మిథ్యా విద్యలు. అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా నీ చేత గ్రహింపు చేసేది విద్య, మిగతాదంతా అవిద్య. లోపలన్న పరమేశ్వరుడు నారాయణుని ఎలా ఉన్నాడో అలా మనం ఎరుగుపరచగలిగేదే జ్ఞానం. మిగతాదంతా అజ్ఞానం. అంటే ఆ వస్తువుని ఉన్నదిన్నట్టుగా గ్రహించడానికి వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి, అభ్యాస బలం ఉండాలి, వైరాగ్య బలం ఉండాలి. విద్య అంటే అది. అంటే ప్రపంచమంతటా వ్యాపించి లోపల బయట అంతా లోకం అంతా వ్యాపించి ఇక్కడే కాదు మొత్తం అంతా సృష్టి మొత్తం అన్ని లోకాలు కూడా ఏ వస్తువు ఆధారంగా పెట్టుకుని అన్ని లోకాలు ఉన్నాయో ఏది ఉండటం వల్ల మనకి ఇదంతా ప్రపంచం అంతా తెలియబడుతుంది. ఏ వస్తువు అనుభవంలోకి రావటం వల్ల పునర్జన్మలేని స్థితిని పొందుతాము, అమృత స్థితిని పొందుతాము, అమృతానుభవం పొందుతాము. ఆ వస్తువుని యథార్థంగా వాస్తవంగా అది ఎలా ఉందో అలా ఉన్నది ఉన్నట్టు గ్రహింపజేసేది జ్ఞానం. దాన్ని విద్య అని పెద్దలు చెప్తారు. అయితే భగవంతుడు ఏమని చెప్పాడంటే గీతలో భగవద్గీతలో, నా మాయను జయించడం చాలా కష్టం, ఎంతటికి వారికైనా కష్టం. ఎంటర్వ్యూకి చాలా మందిని పిలుస్తారు, అందరినీ సెలెక్ట్ చేసుకోరు. ఇంటర్వ్యూకి సుమారు 10 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, ఇంటర్వ్యూకి 30 మందిని పిలుస్తారు, 10 మందిని సెలెక్ట్ చేసుకుంటారు, 20 మందిని వెళ్ళి రమ్మంటారు. అలాగే మనం ఎంత సాధన చేస్తున్నప్పటికీ చివరికి వచ్చేటప్పటికీ మోక్షానుభవం పొందటానికి, ఆత్మసింహాసనం అధిష్టించడానికి మనకి భక్తి ఉన్నప్పటికీ, ఆ చివరి మెట్టి దగ్గరికి వెళ్ళేప్పటికీ చివరి స్థితి పరమస్థితి ఆ పారమార్థ స్థితి అందుకోవడానికి సాధకులు అందరూ అందుకోలేరు. కానీ చేసిన సాధన ఊరికే పోదు, మరు జన్మలో ఎంతో కొంత కలిసి వస్తుంది. కానీ ఆ చిటారు కొమ్మను అందుకునేవారు, పరమస్థితిని పొందేవారు మటుకు చాలా కొద్ది మంది మాత్రమే. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఎంతోమంది సాధన చేస్తారు, అందరూ ఒడ్డుకు రాలేరు, ఎవరో కొద్ది మంది మాత్రమే వస్తారు. అయితే ఇంతకీ మనం చేసే సాధన ఏంటంటే మాయలోంచి విడుదల పొందాలని. నిజము కానిదాన్ని నిజం అనుకుంటున్నాం, సత్యము కానిదాన్ని సత్యం అనుకుంటున్నాం, వాస్తవం కానిదాన్ని వాస్తవం అనుకుంటున్నాం. దాంట్లోంచి విడుదల పొందాలి. ఆ విడుదల పొందటానికే మేక దాట్ అది, ఇంతకీ చెప్పబోయేది అది. మీరు ఎన్ని ఉపనిషత్తులు చదువుకున్నా మీకు ఎంత మామూలుగా పుస్తకజన్య జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ ఆ మేక దాటిని మర్చిపోకూడదు. అంటే ఆ మేకల యుగంలో అయితే ఆ కావేరీ నది ప్రారంభంలో అది కావేరీ నది ఎక్కడైతే ఆవిర్భించిందా అక్కడ మేకలు ఎవరైతే తేలిగ్గా దాటి వెళ్ళిపోతున్నాయో, అలాగే ఈశ్వరుడు పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఈశ్వరుడు పాదాలంది ఎవరికైతే చలనం లేని భక్తి ఉందో, అటాచ్మెంట్ మీ మనవుల మీదో మీ పిల్లల మీదో మీ బంధువుల మీదో మీ ఇంట్లో ఎవరో ఒకరి మీద మీకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, అంటే ఒక బంధం, ఒక విధానం మీ ఇంట్లో ఎవరు ఏదో ఒకళ్ళ మీద ప్రీతి ఉంటుంది మీకు, మీ హార్ట్కి క్లోజ్గా ఉంటారు వాళ్ళు, అది అటాచ్మెంట్ అని పిలుస్తారు. ఆ అటాచ్మెంట్ ఇక్కడ నారాయణుడి మీద ఉంటే వచ్చేస్తున్న జ్ఞానం. అంటే ఆ అటాచ్మెంట్ మామూలుగా మన ఇంట్లో ఉన్న మనుషుల మీద మనకి ఎటువంటి అటాచ్మెంట్ ఉందో, ఎటువంటి బంధం ఉంటుందో, అటువంటి బంధం మనకు పరమేశ్వరుడి మీద ఈశ్వరుడు పాదాలైంది అటువంటి బంధం కలిగి ఉంటే ఆయన అనుగ్రహంలో ఇక్కడ ఉన్న వస్తువు మనకు ఎరుకులోకి వస్తుంది. అంటే మేక ఏ విధంగా అయితే కావేరీ నదిని ఆదిలో దాడతాందో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణుడి మీద, ఆ వైకుంఠపతిని ఇందాక బాడారు వైకుంఠపతి మీద, మీ ఇంట్లో ఉన్న సభ్యుల మీదకి ఎటువంటి మీకు అటాచ్మెంట్ ఉందో, అలా వైకుంఠపతి నారాయణుడి మీద మీకు అటాచ్మెంట్ ఉంటే మేక దాటు, ఏమీ కష్టం లేకుండా సరదాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మేకలు దాటి ఎలాగ వెళ్ళిపోతున్నాయో కావేరీ నదిని దాటి, అలాగే మనం మాయను దాటి తరించవచ్చు, ఈశ్వరుని పొందవచ్చు. ఇదంతా భక్తి వల్ల జరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం గురించి మనో నిగ్రహం గురించి చెప్తారు చాలా. మనకు భగవద్గీతలో శతప్రతి లక్షణాలలో మనో నిగ్రహం గురించి ఇంద్రియ నిగ్రహం గురించి చాలా చెప్పుకొచ్చారు. ఆ ఉపాసన వల్ల ఈశ్వరుడు పదాలని, నారాయణుడు పదాలని, వెంకటేశ్వర స్వామి పదాలని, నారాయణ పదాలని, స్వామివారి పదాలను ఆశ్రయించటం వల్ల నీకు తెలియకుండానే నీ ఇంద్రియాలు నీ మనస్సు నీకు స్వాధీనంలోకి వచ్చేస్తాయి. అది భక్తి యొక్క ప్రయోజనం. పులి దగ్గరికి ఏ విధంగా అయితే మేకలు రావు, అలాగే భక్తి దగ్గరికి అసలు విషయ చింతనే రాదు. విషయ చింతన వస్తే కదా నీకు బాహ్యమైనటువంటి ఆకర్షణ కలిగేది. అంటే నీ విషయ చింతన వచ్చిన తర్వాత కదా నీ మనసు బాహ్యముఖానికి వెళ్ళేది. ఆ పులి దగ్గరికి ఏ విధంగా అయితే మేకలు రావు, ఈ భక్తి అనే పులి దగ్గరికి అసలు విషయాలే రావు. భక్తి పులి లాంటివి అని మధ్వాచార్యులు వారు చెప్తారు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే భక్తి సామాన్యం కాదు, అది జ్ఞానమాత అన్నారు. తల్లి లేకుండా బిడ్డ రాడు, అదేవిధంగా భక్తి లేకుండా జ్ఞానం రాదు. నీ ఏదైనా ఈ జన్మలో నీకు ఆత్మానుభవం కలిగిందంటే పూర్వజన్మలో భక్తి నువ్వు ఎంతో కొంత ప్రాక్టీస్ చేసి ఉంటావు నువ్వు. అంటే ద్వైతం లేకుండా అద్వైతం సిద్ధించదు. ద్వైతం కూడా మంచిది, అద్వైతానికి దారితీస్తుంది. ద్వైతం కూడా అద్వైతానుభవం కలగజేయటానికి సహకరిస్తుంది. అది అసలు ఇంకోటి ఈశ్వరుడు ఎంత సర్వజ్ఞుడో ఎంత సర్వశక్తివంతుడో మనం తెలుసుకుని ఆయనకి నమస్కారం పెడితే దాని విలువ ఉంది. నమస్కారం ఎందుకంటే నమ్రత పెంచడానికి నమస్కారం. వినయం ఒకటి, సహనం ఒకటి, నమ్రత ఒకటి, స్లోగా పెంచుకుంటూ రావాలి మనం. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అశాంతికి కారణం ఏంటంటే సహనం లేకపోవటం, నమ్రత లేకపోవటం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేకపోవటం. మీ ఇంటికాడ సమస్యలు ఎలాగ ఉంటాయో అలాగే సమాజానికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమాజ సమస్యలను మనం పరిష్కారం చేద్దాం. మనిషి ఒంటరిగా బతకలేడు, మనిషి సంఘజీవి. ఒక మనిషితో ఇంకో మనిషి సంబంధం లేకుండా ఈ లోకంలో బతకడం కష్టం. ఇప్పుడు రమణ మహర్షి గారి పెద్ద ఋషి అనుకున్నా ఆయన సమాజంతో సంబంధం లేకుండా జీవించలేదు. మన ఉపనిషత్తు ఋషులు కూడా సమాజంతో సంబంధం లేకుండా ఎక్కడ జీవించినట్టు కనపడరు వాళ్ళు కూడా. మరి సమాజంతో సంబంధం లేకపోతే ఉపనిషత్తులు ఎందుకు చెప్పారు ఉపదేశాలు అందుకు? అంటే సోషల్ జోన్ ఒకటి. సమాజం పట్ల మనం నిర్వర్తించవలసిన పాత్ర ఒకటి. సమాజం పట్ల మనం నిర్వర్తించ మీ ఇంటికాడ పని మీరు ఎలా చేసుకుంటున్నారో అలా సమాజం పట్ల మనం నిర్వర్తించవలసిన పాత్ర కూడా మనం నిర్వర్తిస్తే అప్పుడు సమాజంలో శాంతి కలుగుతుంది. మా ఇంటికాడ దోమలు లేకుండా చూసుకుంటున్నాం, మా ఇంటికాడ ఏగలు లేకుండా చూసుకుంటున్నాం అంటే ఎంతసేపు చూసుకుంటారు? ఊరంతా దోమలు అనుకోండి, ఊరంతా ఏగలు అనుకోండి. మీ ఇంటికాడ దోమలు లేకుండా ఏగలు లేకుండా మీరు ఎన్ని ఇల్లు ఎంతకాలం కాపాడుకుంటారు? మా మటుకి మేము ఏదో బాగుపడిపోతున్నాం, ఇతరులు కూడా మాకు అక్కర్లేదంటే వాళ్ళు ఊరుకుంటారు, మిమ్మల్ని బాగుపడినిస్తారు. వాళ్ళు ఎప్పుడు వచ్చి మీ మీద పడతారు? ఎప్పుడో రెవల్యూషన్ వచ్చింది మీ మీద పడతారు. మన దగ్గర ఉన్న 10 రూపాయలు సమాజం కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో అందరూ ఉంటే ఈ చివరికి ఈ 10 రూపాయలు కూడా ఎప్పుడూ సమాజం పుచ్చేసుకుంటుంది. చివరికి ఆ రోజులు వస్తున్నాయి, ఇంకా సమీపంలో ఉన్నాయి. అదే రెవల్యూషన్ అంటారు. చాలా దేశాల్లో రెవల్యూషన్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే విషయాలు, సామాజిక బాధ్యతలు ప్రతి మనిషికి ఏ కొన్ని కొన్ని ఉంటాయి. ఆ సామాజిక బాధ్యతలు నిర్వర్తించడం వల్ల కూడా మీకు పుణ్యబలం వస్తుంది. అంటే మీకు పుణ్యం పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, అది విచక్షణ పెరుగుతుంది, డిస్క్రిమినేషన్ పెరుగుతుంది. మనం మంచి నేర్చుకోవాలి, మంచి మాట్లాడాలి. మంచి నేర్చుకుంటే మంచి మాట్లాడగలం. నాకే మంచి నేర్చుకున్నప్పుడు నేనేం మంచి మాట్లాడతాను? అలాగే నేను ఎవరైనా నీకు మంచి చెప్పాలి, ఎవరైనా పెద్దలు చెప్తాంటే మంచి చెప్తాంటే నేను వినాలి. ఇది వినయం యొక్క లక్షణం. రాముడు మనం అందరం దేవుడు అనుకుంటున్నాం, కానీ వశిష్ఠ మహర్షి చెప్పిందంతా విన్నాడు. ఇదంతా ఆయనకి తెలిసినప్పటికీ అందుచేత మనకి కల్మషం లేకుండా ఉండాలి. లోపల కల్మషం లేకుండా ఉండాలి. అంటే భగవంతుని మనం మోసం చేయలేము, భగవంతుని మోసం చేయలేము. లోపల పైతిగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి. అంటే లోపల మనం పవిత్రంగా ఉండాలి. లోపల పవిత్రంగా ఉంటే ఏమవుతుందంటే ఆ పవిత్రత నుంచి శాంతి వస్తుంది. శాంతి కలిగిన వాడికి నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా స్లోగా శక్తి వస్తుంది. ఎవడైతే పవిత్రుడో వాళ్ళ నుంచి శాంతి వస్తుంది, శాంతి నుంచి శక్తి వస్తుంది. ఆ శక్తి మన ఉద్ధరణకి అంటే మనం బాగుపడటానికి ఉపయోగపడుతుంది. ఆ శక్తిని సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగించవచ్చు. శక్తి లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శాంతిలోంచి వస్తుంది. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రతలోంచి వస్తుంది. ఆ పవిత్రత ఎక్కడి నుంచిది? మనం మంచివి మంచిగా జీవిస్తూ ఇతరులను మంచిగా జీవించడానికి సహాయ సహకారములు అందిస్తుంటే అప్పుడు లోపల నుంచి మనకు ప్యూరిటీ ఆవిర్భవిస్తుంది. అంటే మేము ఏమీ పట్టించుకోమంటే మా మట్టికి మేము సుఖంగా వెళ్ళిపోతున్నామని రోజులు అనుకోవటం ఎటువంటిదంటే మన ఇంట్లో 4 గదులు ఉన్నాయనుకోండి, నేను రోజు ఎక్కడ కూర్చుంటున్నాం ఆ గది తుడుచుకుంటాం కానీ మిగతా గదులు తుడుచుకోండి అంటే ఎలా ఉంటుందో అది ఎలాగో ఉంటుంది. అయితే భగవంతుడు విష్ణు సహస్రనామాలలో విశ్వం అని చెప్తాడు. ఏంటి విశ్వానికి విష్ణువుకి సంబంధం ఏంటి? విష్ణు సహస్రనామాలలో మొదటి మాట విశ్వం అంటే విష్ణువు విశ్వరూపంలో ఉన్నాడు, ఈ లోకం రూపంలో ఉన్నవాడు నీకు పరమేశ్వరుడే, నీకు ఈ లోకం రూపంలో ఉన్నాడు. మనం అందరం భగవంతుడిలోనే ఉన్నాం కానీ భగవంతుడు మన లోపల ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ వాస్తవం చెప్పాలంటే భగవంతుడు మన లోపల ఉండడం కాదు, భగవంతుడే మనం అందరం ఉన్నాం. ఏది జరిగినా ఆయనకి తెలియకుండా జరగటం లేదు. అయితే భగవంతుడు ఇంతకీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆ ప్రపత్తి మార్గం, ఆ శరణాగతి మార్గం, ఆయన పాదాలను ఆశ్రయించడం వల్ల కావేరీ నది మొదట్లో మేకలు ఏ విధంగా అయితే ఆ నదిని దాటి వెళ్ళిపోతున్నాయి, ఇంతకీ మనం కూడా మాయలోంచి దాటి అజ్ఞానంలోంచి విడుదల పొందవచ్చు, మాయని నదిని కూడా అలా దాటి రావచ్చు. దేనివల్ల? కేవలం ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించడం వల్ల, ఉపాసన వల్ల. అంటే లోపల మన కంట్రోల్ ఒకడున్నాడు, మనం ఇష్టం వచ్చినట్టు గంతులేస్తే కుదరదు అయ్యా. మన ఇష్టం వచ్చినట్టు గంతులేస్తే మనం తెగిపోయిన గాలిపటాల్లో లేము. తెగిపోయిన గాలిపటం ఏంటి? ఎటు గాలిస్తే అటు పోతాం. అలా లేము, నేను ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎక్కడ నుంచి పెట్టాలో, ఏ రోజు నీకు మరణం వస్తుందో, ఏ రోజు ఇంట్లో గలాటా వస్తుందో, నీకు సన్మానాలు ఏమి ఉన్నాయో, నీ ఒంటి మీద అవమానాలు ఏమి ఉన్నాయో, ఇవన్నీ సిస్టమేటిక్గా ఈశ్వరుడు నీ బాడీ కోర్సులో తీసుకొస్తాం. ఈశ్వర సంకల్పంలో ఉన్నప్పుడు నీ తెలివితో సంబంధం లేకుండా, నీ ప్రయత్నంతో సంబంధంగా అది జరిగిపోతుంది అయ్యా. ఈశ్వర ప్రణాళికలో ఉన్నప్పుడు నీ కోరికతోడు సంబంధం లేదు, నీ కోరికతోడు సంబంధం లేకపోయినా ఈశ్వరుడు ప్రణాళిక అయినప్పుడు అది జరుగుతుంది. ఈశ్వరానుగ్రహంలో నీకు బలం వస్తుంది కానీ నీ కోరిక వల్ల నీకు బలం రాదు. నీకు జరగవలసింది, నీ దేహ ప్రారంభంలో ఏదైనా జరగవలసిందంటే జరిగిపోతుంది. ఎందుకంటే అలా జరగవలసింది జరిగింది అంతే, అది నీ కోరికతోటి సంబంధం లేదు. నీ కోరికతోటి సంబంధం అంటే నీ కోరిక లేకపోయినా నీ దేహ ప్రారంభంలో ఏది జరగవలసిందో అది జరుగుతుంది, నీ కోరికతోటి సంబంధం లేదు. డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. బలం జ్ఞానానికి, బలం భగవంతుడిది, బలం చైతన్యాన్ని. మన అహంకారానికి ఏదో బలం ఉందనుకుంటున్నా ఏమీ లేదు. ఒక గడ్డి పరక్కున్న విలువ లేదు కూడా మన అహంకారం, ఒక గడ్డి పరక్కున్న విలువ లేదు కూడా మన అహంకారానికి, ఒక గడ్డి పరక విలువ కూడా చేయదు. కానీ ఏదో మనం అనుకుంటున్నాం, మనం ఊహించి అనుకుంటున్నాం, గడ్డి పరకు కూడా విలువ లేనిది ఏదైనా ఉందంటే మన అహంకారం. అంచేత వాటందరూ ఎన్నో జరిగిపోతాయంటే ఇక్కడ వచ్చాం పెరిమాళ దగ్గరికి, భగవంతుడి దగ్గర ప్రపత్తి కలిగి ఉండాలి. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు ప్రపత్తి కలిగి ఉండాలి అంటే మినహాయింపులు లేని భక్తి ఉండాలి. నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం, మనకు సొంత ఇష్టాలంటూ ఏమి ఉండకూడదు, అది ప్రపత్తి మార్గం. రామానుజులు ఉడయవరులు ఏమని చెప్పారంటే ఉన్న మార్గం వల్ల ఒకటే, చాలా మార్గాలు చెబుతున్నారు కానీ ఉన్న మార్గం వల్ల ఒకటే శరణాగతి మార్గం, గతల్లా శరణాగతి, దానికి మించిన గతి అంటూ లేదని రామానుజులు ఉడయవరులు చెప్పారు. మీకు ఏదైతే మీరు జయించాలనుకుంటున్నారో, జయించాలనుకుంటున్నారో, ఏ విషయాలనైతే మీరు ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారో, అతిక్రమించాలనుకుంటున్నారో, ఆ వెంకటేశ్వర స్వామి పాదాల కింద మీకు భక్తి, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం, ఏకాగ్రత అది కలగాలి. కానీ ఇవన్నీ ఎట్లంతా అవి రాలిపోతాయి అంటున్నారు ఉడయవరు. మీకు ఆ ఏకాగ్రత కుదరాలి, ఈశ్వరుడు పాదాల పట్ల మీకు ఆ ఏకాగ్రత కుదరాలి. అది జయించాలి, ఇది జయించాలనుకుంటే వాటిని మీరు ఫేస్ చేయక్కర్లేదు. ఎందులోంచి బయటికి నీకు వస్తే మీకు జ్ఞానం కలుగుతుందో ఈశ్వరుడు పాదాలకు తెలుసు, ఆ ఈశ్వరుడు పాదాలు మిమ్మల్ని ఒడ్డుకి తీసుకొస్తాయని. అయితే భగవంతుని పట్ల ప్రపత్తి అంటే ఆయన మీద నీ ఆయన పాదాలు మీరు నీ మనస్సును లగ్నం చెయ్యాలి. నీకు ఈశ్వరుడు పాదాల మీద నీకు మనస్సు నిలబెడితే, నీ బుద్ధి అక్కడ నిలబెడితే, నీకు ఆ ఏకాగ్రత కుదిరితే, పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఆ ఏకాగ్రత కానీ నీకు కుదిరితే నీకు ఏ తలంపులే రావు, కోరికలే రావు, అలదడి రాదు, ఏమి రావు, ఆలోచనలు రావు. అంటే ఇక్కడ భగవాన్ రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే ఇతరులను ఎవరిని చూసి నువ్వు అసూయ పడకు, ఇతరులను చూసి ఎవరిని ద్వేషించకు. నీ హృదయంలో ఏదైనా పనికిరాని ఉంటే, ఈ హృదయంలో ఈశ్వరాన్ని భూమి పొందడానికి ఏదైనా అడ్డుగా ఉంటే వాటిని ద్వేషించు. మనుషులు ఏమి ద్వేషిస్తావయ్యా? వాళ్ళు శవాలయం, నువ్వు శవమే, వాళ్ళేం ద్వేషిస్తావు నువ్వు? నీ హృదయంలో ఆ ఈశ్వరానుభవం పొందటానికి, భగవద్గణుభవం పొందటానికి, ఆత్మానుభవం పొందటానికి, ఆత్మసింహాసనాన్ని అధిష్టించడానికి, శాంతి సామ్రాజ్యంలో ప్రవేశించడానికి, ఆ బ్రహ్మభావన పొందటానికి ఏ విషయాలైతే నీకు అడ్డొస్తున్నాయో వాటిని ద్వేషించు, బయట ఉన్న మనుషుల్ని, ఈ శవాలను ఏం ద్వేషిస్తావు అన్నాడు. నీకు ద్వేషం ఉందనుకో, ద్వేషించు, దాన్ని ద్వేషించు. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంటే, ఈశ్వరుని ఉపాసన చేస్తుంటే, ఈశ్వర నామం జపం చేస్తుంటే, ఓం నమో వెంకటేశాయ, ఓం వెంకటేశాయ నమ, ఓం నమో వెంకటేశాయ, ఓం వెంకటేశాయ నమ, అలా ఈ జపం చేస్తున్నావు అనుకో. జపం చేయగా చేయగా నేను ఏ విషయాల్లోంచి నీ విడుదలైతే పొందాలనుకుంటున్నా విషయాలు వాటంతటే పోతాయి అయ్యా, వాటితో నువ్వు కుస్తీ పట్టక్కర్లేదు. అంచేత నువ్వు ఈశ్వరుని స్మరిస్తూ ఉండు. ప్రపత్తి అంటే ఏంటనుకుంటున్నావు, భక్తి మార్గం అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు? నీ బ్రతుకు భారం అంతా, నీ జీవిత భారం అంతా ఆయన మీద ఉంచవుయ్యా. నీ బ్రతుకు భారం అంతా, నీ జీవిత భారం అంతా ఆయన మీద పెట్టు, ఆయన శిరస్సు మీద పెట్టు. అంటే రమణ మహర్షి గారి జీవితం పొడుగు నాకు చెప్పింది ఏంటంటే, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయేట్లకి నువ్వు పెద్ద కష్టపడొద్దు, దాని గురించి కాదు, తాత్కాలికమైన విషయాలకు నువ్వు వెళ్ళదు, ఎటర్నల్ శాశ్వతంగా ఉండేది, నిత్యంగా ఉండేది. ఏదైతే వాస్తవం, దేనికైతే పారమార్థిక సత్తా ఉందో అది ఒక్కటే నీ గమ్యంలో పెట్టుకో. మిగతా విషయాలు అంటావు, దేహ లోక విషయాలు అంటావు, ప్రార్థనలు ఉంటే వస్తుంది, లేకపోతే రాదు, వచ్చి వస్తే పోయి పోతాం. ఆ గ్లోరీ ఆ లోపల ఉంది, చైతన్యం ఉంది, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఉండటం, అదంతా అదే. అది ఉండవలసింది, పొందవలసింది అదే. అది సత్యమైన జ్ఞానం, మిగతాదంతా అసత్యమైన జ్ఞానం. సత్యమైన జ్ఞానం లేకుండా నీకు సత్యం అనుభవంలోకి రాదు. నిజ్ఞానంలోంచి నేను విడుదల పొందకపోతే, ఈ ఇప్పుడు ఈ ప్రవచనాలు, ఈ అధ్యయనాలు, ఈ తపస్సులు, ఈ ఉపవాసాలు, ఈ యోగాలు అన్నీ ఎందుకంటే మిజ్ఞానేనులోంచి విడుదల పొందటానికి. అంటే అజ్ఞానం, అజ్ఞానం నుంచి, మిజ్ఞానేనులోంచి, దొంగ నేనులోంచి, ఈ దేహగతమైన నేనులోంచి, మనోగతమైనలోంచి విడుదల పొందటానికే సాధన యొక్క ప్రయోజనం. అందులోంచి విడుదల పొందటానికి నా అనుగ్రహం లేకుండా విడుదల పొందలేము అని భగవంతుడు భగవద్గీతలో ఆయన ప్రవచనం చేస్తున్నారు. అది ఉపదేశ గ్రంథం, భగవద్గీత ఉపదేశ గ్రంథం. ఎన్నో మంచి విషయాలు మనకు ఉపదేశించాడు, అందులో కలియుగానికి పనికొచ్చే మాటలు కూడా చాలా ఉపదేశించాడు. అంటే నువ్వు భగవంతుడి మాటను ప్రమాణంగా తీసుకోవాలి, కానీ లౌకికుల యొక్క మాటలు ప్రమాణంగా తీసుకోకూడదు. వాతావరణం ఎటువంటిదో ఈ లౌకికులు కూడా అటువంటి వాళ్ళు. ఎటువంటిదంటే, ఈ రోజున వాతావరణం ఎలా ఉంది, మళ్ళీ సాయంత్రం ఎలా ఉంటుందో చెప్పడం, రేపు లక్షవారం రేపు ఎలా ఉంటుందో చెప్పడం, ఇంకో గంటలో ఎండకాయొచ్చు, ఇంకో గంటలో వర్షం కురవచ్చు. అంటే వాతావరణం ఎటువంటిదో ఈ లౌకికుల మనస్సులు కూడా అటువంటి గంటకు రకంగా మాట్లాడతారు. ఏమయ్యా నేను అలా మాట్లాడావు, ఈవేళ ఎలా మాట్లాడతావు, అంటే నేను అలా తోచింది, ఈవేళ ఎలా తోచింది అంటాడు వాడు. అది అనుకో ప్రమాదం ఉండదు అసలు. వాడు ఎలాగో చెప్తాడు, అవునవయ్యా నేను నాకు ఎలా అనిపించింది, ఇలా అనిపించింది, అంచేది ఎలా మాట్లాడాను. అంటే ఈ వాతావరణం ఎలా ఉందో, వాతావరణం గంట గంటకు ఎలా మారుతుందో, ఈ లౌకికుల మనసులో అటువంటి వాళ్ళ మాటలు పుచ్చుకుని ఊరే ఎక్కువ భగవంతుడు చెప్పిన మాటని శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు, తరించు అని ఇక్కడ భగవాన్ చెప్పాడు. ఎవడైనా భౌతికంగా అభివృద్ధిలోకి వస్తున్నాడు అనుకోండి, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తున్నాడు అనుకోండి, మనం అసూయ పట్టంలో అభివృద్ధి ఆగదు. నేను చెయ్యి ఎలా అడ్డు పెట్టాలి, వచ్చి గాలి ఆఫ్ చేయలేను. ఈశ్వర సంకల్పం బలీయమైనది. మిమ్మల్ని ఈశ్వరుడు కొండ మీద కూర్చోవాలి, కూర్చోబెట్టాలి అనుకున్నప్పుడు నేను అసూయ పడినా ఏం ప్రయోజనం లేదు. ఈశ్వర సంకల్పం అలా ఉంది కాబట్టి జరిగింది, మనం ఉరికి పనిముట్ల కింద ఉపయోగించుకున్నాడు అలా అనుకోవాలా, కానీ నువ్వేదో నేను నా వల్ల ఇదంతా జరిగిపోతుంది అని అనుకోకూడదు. దీనికి రమణ మహర్షి గారు చక్కటి ఉదాహరణ చెప్పారు. అది అర్థమైతే మన వేదన అంతా చల్లారిపోతుంది. ఆ సెపరేట్నెస్ అంత, భగవంతుడి కంటే మనం వేరు, జ్ఞానానికంటే వేరైన సెపరేట్నెస్, ఆ వేరుభావం నశిస్తుంది. ప్రతి గుళ్ళో కూడా గుడికి గోపురాలు ఉంటాయి, ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ గోపురాలకు పునాది ఎక్కడ ఉంది? మట్టిలో ఉంది. ఆ గోపురానికి పునాది ఎక్కడుంది? లోపల భూమిలో ఉంది దానికి పునాది. అంతే కదా, గోపురానికి పునాది ఎక్కడి నుంచో భూమిలో తవ్వించుకుని తవ్వుకుని వస్తారు, పునాదులు వేసుకుంటూ వస్తారు. కానీ ఆ గోపురం మీద బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలను ఏం చేస్తారంటే గోపురాన్ని మోస్తున్నట్టుగా వేస్తారు బొమ్మలు. బొమ్మలు ఏం చేస్తారంటే మీరు గోపురం మీద చూడండి, ఆ గోపురాలు మీద బొమ్మలు ఉంటాయి, బొమ్మలు ఇలా మోస్తున్నట్టుగా ఆ గోపురాన్ని మోస్తున్నట్టుగా బొమ్మలు వేస్తారు. నిజంగా బొమ్మలు మోస్తున్నాయా? ఆ గోపురాన్ని పునాది మోస్తాం. ఆ పునాది ఎక్కడుంది? భూమిలో ఉండవయ్యా. ఈ గోపురాన్ని అంతా నేనే మోస్తున్నానన్నా, దేవాలయం మీద బొమ్మలు ఎలా అనుకుంటున్నాయి, మనం కూడా అలాగే అనుకుంటున్నామని చెప్పారు. అది పునాది. గోపురాన్ని ఎవరు మోస్తున్నారు? పునాది. ఆ పునాది భూమి మోస్తాం. అలాగే మన భారం అంతా మోసేది పరమేశ్వరుడు. మనం ఆ బొమ్మలు అనుకుంటాయట. ఏమని? ఆ బొమ్మలు ఇలా వేస్తారు కదా మోస్తున్నట్టుగా మొత్తం ఆ గోపురం అంతా. అలాగే మనం కూడా ఈ ప్రపంచాలంతా మనం మోస్తున్నామని అనుకుంటామట. అదే దొంగ నేరని. ఆ బొమ్మలు ఈ గోపురాన్ని మోయటం ఎంతో, మనం ఈ సృష్టిని అంతా మనం ఏం మోస్తున్నాం, మా వల్ల ఇదంతా జరిగిపోతాం, నేను లేకపోతే ఏం అవదనుకోవడం కూడా అటు ఉండదు. కొంతమంది నేను చనిపోతే ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారు, ఇంట్లో వాళ్ళు ఏమవుతారు, శుభ్రంగా హైకోర్టు జడ్జీలు అవుతారు. పిల్లలు చిన్నపిల్లలో ఉండగా తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు అనేక మందిని చూశాను. హైకోర్టు జడ్జి మొన్న ఒక హైకోర్టు జడ్జి గారిని మేము కలుసుకున్నాం, ఏదో మాటలు చనిపో కలుసుకుని చెప్పారు. మా అమ్మగారు మా నాన్నగారు ఎప్పుడో చిన్నప్పుడు చదివిపోయారండి, అలాగ 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 చదువుకుని హైకోర్టు జడ్జి గారు. అది ఈశ్వర సంకల్పం. అది మనం చచ్చిపోతే ఏమవుతాం అనుకోండి, మనం చచ్చిపోతే సుఖపడతారు, గది ఖాళీ అవుతుంది. ఇక మన మనసు గురికి అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మనకి ఏ విధంగా అయితే భగవంతుడు తండ్రి, మన ఇంట్లో ఉన్న జీవకోటికి కూడా భగవంతుడే తండ్రి. ఇక నీ దేహానికి ప్రారంభం ఎలా ఉందో నీ ఇంట్లో ఉన్న దేహాలకు కూడా ప్రారంభం ఉంటుంది. నీ దేహ ప్రారంభం ప్రకారం ఎలా నడుస్తున్నావో వాళ్ళ దేహాల ప్రారంభాన్ని బట్టి ఈశ్వరుడు వాళ్ళని కూడా జీవకోటిని నడిపిస్తాడు. అంచేత కర్త ఈశ్వరుడే, నేను కాదు అని నీకు ఆ నిశ్చయం కనుక వస్తే, అంటే కన్విక్షన్, ఆ కృత నిశ్చయం కనుక నీకు వస్తే నీకు కష్టమే ఉండదు. అసలు కష్టం ఒకవేళ వచ్చినది కష్టం కింద కనిపించదు. కర్త ఈశ్వరుడు నేను కాదు, నేను నిమిత్త మాత్రం. అర్జునుడే నిమిత్త మాత్రుడైనప్పుడు మనం ఎంతట వాళ్ళం? పైగా ఆ విభూతి యోగంలో భగవంతుడు చెప్తాడు, వాడు నేను, వీడు నేను, కృష్ణుడు నేను, రాముడు నేను, స్కందుడు నేను, కుమారస్వామి నేను, సముద్రాన్ని నేను, అది నేను, ఇది నేను, ఇది నేను అని చెప్పి ఆ పాండవుల్లో అర్జునుడు నేను అన్నాడు. అంతటి వాడిని పట్టుకుని నిమిత్తం మాత్రం సవ్య సహచ. సముద్రంలో కెరటాలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, నురగలు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఎక్కడ? సముద్రంలోనే ఉన్నాయి. అలాగే నీకు వచ్చి కష్టాలు సుఖాలు మీరు మనమందరం భగవంతుల్లోనే ఉన్నాం. బుడగ సముద్రాన్ని విడిచిపెట్టలేదు, నురగ సముద్రాన్ని విడిచిపెట్టలేదు, అలాగే మనం అందరం కూడా భగవంతుని విడిచిపెట్టలేము, భగవంతుల్లోనే ఉన్నాం. ఆ బుడగ పగిలిపోతే ఏమైపోతున్నాం అనుకుంటాం, బుడగ పగిలిపోతే ఏమవు సముద్రం అవుతుంది. అలాగే మన అహంకారం బుడగ పగిలిపోతే మన అస్తిత్వం పోతుందేమో అనుకుంటాం, అస్తిత్వం పోదు, అహంకారం అనే బుడగ పోతే ఆత్మ అవుతుంది. ఈ బుడగ పోతే మనం ఏమైపోతాం అనుకుంటాం. పై బుడగని ఏదో సపోర్ట్లు ఇచ్చి నిలబెట్టుకోవటం దాన్ని, ఆ బుడక్కి ఏదో సపోర్ట్లు ఇచ్చి అది పగిలిపోతున్నామని పగిలిపోకుండా నిలబెట్టుకోవటం దాన్ని. భగవంతుడి మనకి ప్రేమ ఉందనుకోండి, దాన్ని భక్తి అని పిలుస్తారు. ఇప్పుడు ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఈ రోజునే నీకు ఆ ప్రేమ కుదిరితే, ఆ లవ్, ఆ ఎఫెక్షన్, ఆ డివోషన్, ఆ రిలీజియస్ డివోషన్, అది నీకు అది కుదిరిందనుకో, ఆ మేక దాటే ఈ కూర్చోటాలు నుంచోటాలు ఈ గుంజులు ఏం అక్కర్లేదు అయ్యా, మేక దాటే. అంటే ఆ కావేరి నది మొదలలో మేకలు ఏ విధంగా దాటి వెళ్ళిపోతున్నాయి, ఈ మాయని దాటి అలా వెళ్ళిపోతావు, ఈ దొంగని అలా దాటి వెళ్ళిపోతావు. నువ్వు భగవంతుడి ఎందుకు శరణాగతి చెందవనకు ఈ చప్పిడి కూరలు ఎన్ని తిన్నా ఎన్ని రోజులు తిన్నా ఏం ప్రయోజనం లేదు. మంచి చేసేవాడు సుఖపడదామనే, చెడు చేసేవాడు సుఖపడదామనే, వాడికి సుఖం కావాలి, వీడికి సుఖం కావాలి. కానీ మానవుడికి ఏంటంటే ఆ సుఖం ఎక్కడుందో తెలియటం లేదు. ఆ సుఖం ఎక్కడుంది? లోపలే ఉంది. సుఖం ఎక్కడుంది? నీ లోపలే ఉంది. బయట అనేది సుఖం లేనే లేదు. ఆత్మస్వరూపమే సుఖం. అంచేత ఆత్మ అంతటా ఉంది, అంచేత ఆ సుఖం అంతటా ఉంది. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆత్మే. ఆత్మ యొక్క స్వరూపమే సుఖం, ఆత్మ యొక్క స్వరూపమే శాంతి, ఆత్మ యొక్క స్వరూపమే ఆనందం. మరి లోపల ఉంది, లోపల ఉందంటే బయట లేదే, బయట లేదంటే అంతటా ఉంది. దేహాన్ని నేను అనుకుంటున్నావు నువ్వు, ఆ దేహం నేను అనుకుంటున్నావు కాబట్టి నేను లోపల ఉన్నాను బయట లేను అనుకుంటున్నావు. అంచేది ముందు నీకు లోపల చెప్పి తర్వాత బయట చెబుదామని లోపలే ఉంది సుఖం, లోపలే ఉందని సుఖం చెప్తున్నారు భగవాన్. లోపల ఉన్నాను ఈశ్వరుడు చెప్పాడు. దాన్ని తెలుసుకున్నాడు తెలుస్తుంది, ఈ శరీరంలో అది భాగం కాదని. శరీరంలో అది భాగం కానప్పుడు అక్కడ ఉన్నదే బయట ఉంది, బయట ఉంది లోపల ఉంది అంది, అది అంతా ఉన్నది, అది అంతటా ఉన్నది లేని చోటంటూ లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. అద్భుత ప్రెజెంటేషన్ చూడండి, బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. అది పండితుడికి సాధ్యం కాదు, వస్తే ఇక్కడ అనుభవంలో ఉన్నవాడికి సాధ్యం. అది నీ మనసు వాడటం లేదనుకో, నీ ప్రేమ నీ ఏకాగ్రత ఏం ఎక్కడ స్ప్రిట్ అవ్వకుండా ఈశ్వరుడు పాదాల మీద ఉందనుకో, చివరికి అదే మిగులుతుంది. ఎవరు మిగులుతారు? ఈశ్వరుడే మిగులుతాడు. అంటే ఆయన స్వరూపం నీకు వస్తుందని ఎంత నీ ఏకాగ్రత ఈశ్వరుడి మీద, ఈశ్వరుడు పాదాల మీద తీరింది అనుకోండి, టోటల్ డెడికేషన్ అని మినహాయింపులు లేని ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత. ఏకాగ్రతలో ఉదాహరణకు ఐడియల్గా ఎవరు చెప్తారంటే ప్రహ్లాదునే చెప్తారు. సముద్రంలో పడేసిన ఏమి ఏనుగుని చేత తొక్కించిన అగ్నిహోత్రంలో పడే ఆ ఏకాగ్రత చెల్లించలేదండి. ఆ ప్రహ్లాదుడి ఏకాగ్రత గురించి చెప్తారే, ముందు అగ్రస్థానం ప్రహ్లాదుడికి ఇస్తారు ఏకాగ్రత. ఏం లేదు, మనకు అడ్డొచ్చింది మన మనస్సు, దాన్ని తీసుకెళ్ళి ఈశ్వర పాదాలండి, ఈశ్వర పాదాలండి అర్పిస్తే ఏమి లేదు. మయ్యేవమనాదస్వామయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అతవోర్ధుం నా సంశయ. ఇవన్న చిరిగిపోతే ఆ మనస్సును చిరిగి ఆ మనస్సును చింపేస్తుంటేం లేదు. అంచేత ఒక అర్జున ఆ భగవద్గీతలో ఎన్ని రహస్యాలు ఎన్ని అందాలు ప్రపంచంలో పరమేశ్వరుడు వాసుదేవ స్వామి వారు ఎన్ని అందాలు చూపించారు. ఒక చోట చెప్తాడు స్వామివారు, అపూర్వం అద్భుతం ఉదాత్తం, రెండు చెవులతోటి కాదు, వెయ్యి చెవులు పెట్టుకుని వినాలేమో. ఆ విష్ణువుకి ఏంటి, నారాయణుడు ఒక పేరు సరిపోతుంది కదా, వెయ్యి నామాలతోటి పొందుతారు. విష్ణు సహస్రనామాలు అంటే ఒక పేరు అద్భుతంద నారాయణ ఒక పేరు సరిపోతుంది కదా, వెయ్యి నామాలతోటి స్తోత్రం చేశారు వాళ్ళు. స్వామి చెప్తారు, ఆ ఎత్తిగడ చూడండి, నువ్వు చేసే సేవ నిజమనుకో, నీకున్న భక్తి నిజమనుకో, నీ ప్రేమ నిజమనుకో, సమాజానికి ఏదో నువ్వు సేవ చేస్తా అంటే అది నిజమనుకుంటున్నావా? నువ్వు నిజమనుకోకూడదు. అది నిజమైన ప్రేమ అయితే, నీ భక్తి నిజమైతే, నీ ప్రేమ నిజమైతే, నీ సేవ నిజమైతే, నీ వ్యక్తి భావన అహంభావన ఆ రోజుకు ఆ రోజు తగ్గుతూ ఉంటుంది. అది నిజమైతే, నువ్వు వాడే మందు నిజమైతే, నీకు ఆ రోజుకు ఆ రోజు రోగం తగ్గాలి. ఆ టెక్నిక్ చూడండి, ఆ ప్రజెంటేషన్ చూడండి. నువ్వు సమాజానికి ఏదో సేవ చేస్తున్నావు అనుకుంటున్నావు, అది నిజమైతే, లేదా భగవంతుని ప్రేమిస్తున్నాను అనుకోవచ్చు, అది నిజమైతే, లేదా నాకు భగవంతుడు ఎందుకు భక్తి ఉందండి, మేము అందరం భక్తులు ఉండి ఆ కేటగిరీ, ఆ భక్తుల కేటగిరీలో ఉన్నమాట నిజమైతే, నువ్వు భగవంతుని సేవకుని అనుకోవచ్చు, అది నిజమైతే, నీకు వ్యక్తి భావన రామభావన ఆ రోజుకు ఆ రోజు తగ్గుతూ ఉండాలి. ఈ ప్రేమ పేరు మీద, భక్తి పేరు మీద, సేవ పేరు మీద నీకు అహంభావన పెరుగుతుందా తగ్గుతుందా, వ్యక్తి భావన పెరుగుతుందా తగ్గుతుందా? సేవ పేరు మీద ఆ నిజమైన సేవ అయితే నువ్వు వాడే మందు నీ రోగానికి సంబంధించి రోగం తగ్గాలి. మందులు మింగుతున్నావు అంటే రోగం తగ్గటం లేదంటే ఆ మాటకు అర్థం ఏంటి అసలు? అంటే ఈ రోగానికే మందుకి సంబంధం లేదని తెలుస్తాను కదా. అదేవిధంగా నీ సేవ నిజమైతే, నీ భక్తి నిజమైతే, ఈశ్వరుడు పాదాలయందు నీకున్నటువంటి అంకిత భావం అది నిజమైతే, నీకు వ్యక్తి భావన తగ్గాలి కదా, అహంభావన తగ్గాలి కదా. ఇది తగ్గటం లేదనుక సేవ నిజమని, ఆ ప్రేమ నిజమని, భక్తి నిజమని నేను అనుకుంటాను, నువ్వు అనుకుంటున్నావా అడిగిస్తాను. ఈ ఒక్క మాట చాలు మనం తరలించడానికి, ఎవరింటి పరిగణించవచ్చు. నేను అనుకుంటున్నాను, నీ దేవుని అనుకుంటున్నావా, లేకపోతే నేను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఈశ్వరుడు పట్ల నాకున్న ప్రేమ నిజమని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ ప్రేమ నిజమని నేను కూడా అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు. నేను ఏదో సేవ చేస్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు, మరి ప్రజలకు సేవ చేస్తాం కదా, మీరు అజ్ఞానం ఎందుకు పోవటం పోవాలి కదా. అదే మేము రోజు గుళ్ళో తెలుపుకునే వాళ్ళం, అది చంద్రుడు భోజనం ఆదిత్యం అండి. రోజు దేవుడికి నైవేద్యం పెడతామే కానీ మేమేం భోజనం చేయండి. మేము రోజు మడి బట్టలు కట్టుకుంటున్నామండి, మంచిది. ఏది మీకు ఏమైనా వ్యక్తి భావన తగ్గిందా, రామ భావన తగ్గిందా, దేహాభిమానం ఏమైనా తగ్గిందా? మీకు ఎందుకు వచ్చే మాటలు, ఈ మాటలు ఎవరిని మోసం చేద్దామండి? భగవంతుని మనం మోసం చేయగలమా? సమాజాన్ని కొంతవరకు మోసం చేయగలం, కానీ భగవంతుని మోసం చేయలేము. నువ్వు పెద్ద గుడి కట్టించావనుకో, నీకు అహంభావన పోలేదనుకో, వ్యక్తి భావన పోలేదనుకో, దేహాభిమానం తగ్గలేదనుకో, ఎందుకు ఆ గుళ్ళు గోపురాలు నీకు కలిసి వచ్చింది? ఏంటో ఈ ఇంటికి సిమెంట్ వల్ల పలానా వాడు గుడి కట్టించారని ఏదో నడుగురు చెప్పుకోవడానికి ఊరేగింపు. లోపల లోపల ఎంత నిజం, ఈ మాటలు కూడా అంతేనే. చివరికి నీ నోట్లో పడింది దుమ్ము, సొమ్ము కాదు దుమ్ము. ఈ సేవను ఇవ్వమనుకుంటున్నాను నేను, ఒకవేళ నీకు సేవ చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, అది నిజమని నేను అనుకుంటున్నానా? నిజమైతే మరి నాతో నువ్వు వేరు భావం నీకు ఎందుకు తగ్గటం అడిగాడు. అని చెప్పి ఇది కాదు ఇది కాదు నువ్వు కానిదాన్ని అన్నింటిలో నాటి తీసి నాటి తీసి నాటి తీసి నాటి తీసి నాటి తీసి అని గంటకి వెళ్తే ఉన్నదేదని ఎదురొచ్చింది అయ్యా. నువ్వు కానిదాన్ని నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవటం లేదు, అవ్వవు. నువ్వు ఏదైతే అవునో దాన్ని కాదు కాదు అనుకుంటే అది అవ్వకుండా అవ్వను, అది అవ్వకుండా ఉండలేదు. భగవంతుడు నువ్వు ఏదిగా ఉన్నావని చెప్పాడు అదే నువ్వు, దాన్ని గ్రహించేదే విద్య. మిగతాయి పొట్టకూట విద్యలు, పొట్టకూటి విద్యలు. చదువువ్వాలి నువ్వు, చదువువ్వాలి నువ్వు, చదువువ్వాలి నువ్వు, చదువువ్వాలి నువ్వు, చదువులే నువ్వు, చదువు చదువువ్వాలి నువ్వు. ప్రహ్లాదులు ఎక్కడ భాగవతుడు, చదువువ్వలను 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 చావు లేని చదువు చదువువ్వలను అంటే అమృతానుభవం పొంది. శరీరం మరణిస్తున్నప్పటికీ నాకు మరణం లేదు అనేటువంటి అమృతానుభవం. శరీరం ఉండగానే, శరీరం భూమి మీద శవం తిరుగుతుండగానే ఆ మోక్షానుభవం, ఆ ముక్తికి సంబంధించిన అనుభవం. నేను ఎప్పుడూ ఉంటాను, దేహం కనిపించినా, దేహం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా నేను ఎప్పుడూ ఉంటాను. ఆ ఉండటమనే అనుభవం ఏ ఏ విద్య నీకు పొందింపజేస్తుందో అదే నిజమైన చదువు, అదే నిజమైన విద్య. ఆ చదువు చదువువలని, చదువువలను 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 చదువు లేని చదువు చదువువలను భాగవతుంది. తర్వాత ఇంకోటి, ఎవరితోటైనా మనం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలనే బుద్ధితోటి మాట్లాడాలి, కానీ వాదించాలనే బుద్ధితోటి మనం మాట్లాడకూడదు. దానివల్ల మనకు అహంభావన పెరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏదైనా అడగొచ్చు మనం, అది నమ్రతతో అడగాలి, వినయంతో అడగాలి, తెలుసుకోవాలనే కాంక్షతో అడగాలి. అంతేకాని అది అహంభావంతో హేళన కోసం అడగకూడదు. దానివల్ల మనకు వ్యక్తి భావన పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, మనస్తు చిక్కబడుతుంది. ఏ మనస్సును అయితే మనం పోగొట్టుకోవాలనుకున్నది పోగొట్టుకోవడం సరిగ్గా చిక్కబడుతుంది. అంటే నమ్రత విడిచిపెట్టకూడదు, వినయం విడిచిపెట్టకూడదు, అభినయం దగ్గరికి రానివ్వకూడదు, బాగుపడేవాడు లక్ష్యం. దేవాక్కలు మీరుకలు ఎవరైనా స్నేహంగా ఉంటున్నారనుకోండి, వాళ్ళకి మీకు విరోధం వచ్చిందనుకోండి, మళ్ళీ మేమవుతుంది మీ ఆనందం అంతా దుఃఖముగా మారిపోయి. మీ హస్బెండ్ అంటే మీకు బాగా ఇష్టమని మీరు అనుకుంటారు, అది నిజం కాదు. కూర పగలవేశారు, కూర ఏం బాధలేదు, విరోధం తెచ్చాడనుకోండి, మీకు ఇష్టం అంటారు. ఆ తత్తు కొడుకు ఉంటుందా అన్నా పా అన్న వదులుకొని అడుగుడు అన్నాడు అంటున్నాడు. మీ హస్బెండ్ మీద మీకున్న గౌరవం పోవడానికి ఒక్క మాట చాలు, నలుగురిలో ఉండదు కూర పడవచ్చు, నీ కూర ఉండటం చేతి కదా, అన్నం ఉండటం చేతి కదా, నీ పుట్టింటూరు ఎలా పెంచారు, నీ బ్రాకప్ పెంచి ఇలాగైతే నీ పుట్టింటూరు కాసిన నిన్ను పెంచడం చేస్తున్నామని ఇలాగ పెంచారు, నీ ఆరు మనుషులు గౌరవించాడు అనుకోండి, అక్కడి నుంచి డైవర్స్ దాకా వెళ్తుంది. ఇండియాలో డైవర్స్ దాకా వెళ్ళదనుకున్నా, అమెరికా అయితే డైవర్స్ అని నిజం కాదు. ఈ ఫ్రెండ్షిప్లు నిజం కాదు, ఈ గౌరవాలు నిజం కాదు. అహంభావం మీద, వ్యక్తి భావం మీద, దేహభావం మీద ఆధారపడిన గౌరవాలు అన్నీ అది శుద్ధమైనది. ఏది లోపల ఉన్నది ఆత్మానందం శుద్ధమైనది, స్వతంత్రమైనది, పరమ పవిత్రమైనది. దానంతా అదే ఉంటుంది, కానీ వేరు అంటే పదార్థాల మీద కానీ, సంఘటనల మీద కానీ, దేహాల మీద కానీ, బాహ్యమైన సంఘటనల మీద కానీ, వ్యక్తికి వ్యక్తికి రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉన్నది కాదు.
అంటే రిలేషన్షిప్ భాష ఇక్కడ జాగ్రత్తగా అది శుద్ధమైన ఆనందం, ఏకమైన ఆనందం, అది స్వతంత్రమైన ఆనందం. అంటే దానికి బయట మనుషులతో కానీ, వాతావరణంతో కానీ, బయట జరిగే సంఘటనతో కానీ దానికి సంబంధం లేదు, రిలేషన్షిప్ లేదు. దేనికి? ఆ లోపల ఉన్న ఆనందానికి అనుబంధం, బయట వస్తువులతో అనుబంధం ఏదట్టుంది, దానికి దేనితోటి రిలేషన్షిప్ ఏదట్టుంది? అదట్టుంది అక్కడ ఉన్న ఆనందం. ఈ వైఫ్ హస్బెండ్ ఈ టిక్కెట్లు ఎంతకాలం నిలబడతాయండి? అంటే ఇక ఆనందం అంటే సముద్రం పొందినప్పుడు, సముద్రం పొందదంటే ఎలా ఉంటుందో, లోపల ఉన్న ఆనందం వచ్చి నేను కలిపేస్తాను సహస్రం అంటా. దాన్ని ఆత్మను పొందదు, ఈశ్వరునికి ఎడి చూసినా ఆనందమే ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము, ఉండటమే ఉండటం. అదే శరీరం పోయినాక నేను ఉన్నాను సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఉండటమే ఉండటం, అది ఉండ చూసామనుకో, అది దాన్ని ఆత్మనుకో, ఆ ఉండటమే దాన్ని ఆనందం అనుకో, ఈశ్వరునుకో, దేవుడనుకో, ఆత్మనుకో, ఏదేదో అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, అదే సాక్షాత్కారం, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే భగవదనము, అదే స్వరూపం. ఎందుకు వచ్చిన మాటలు సర్వము అదే. ఎన్ని మాటలు, పొడి పొడి మాటలు నీకేందని చెబుతాను? దేవుడని, ఆత్మని, చైతన్యమని, ఆనందమని, నీ పొడి పొడి మాటలు ఎందని చెబుతాను? అదే స్వరూపం అని ఎందని చెబుతాను? ఇంకా సర్వము అదే. నువ్వు పొందవలసింది అది. నువ్వు టెంపరీ విషయాలకు వెళ్ళకు. అదే ఎటర్నల్ గ్లోరీ, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ హ్యాపీనెస్, నాట్ డిపెండెంట్ హ్యాపీనెస్. అది నీకు అనుభవం కావాలనుకో. ఏది? సర్వము అదే, స్వరూపము అదే, స్వరూపము అదే, దేవుడు అదే, ఆత్మ అదే, చైతన్యం అదే. ఎందుకు ఈ విడివిడి మాటలు? ఎందుకు ఈ పొడి పొడి మొక్కలు? సర్వము అదే, అంతా అదే, అంతే అదేను వయ్యా. అక్కడ ఉండటానికి ఎందులోంచి బయటకు రావాలి నువ్వు? ఈ అహంభావంలోంచి, వ్యక్తి భావంలోంచి, మాయలోంచి నువ్వు బయటకు రావాలి. ఆ మాయలోంచి బయటకు రావడానికి మేక దాటు. మళ్ళీ మొదట్లోకి వచ్చి మళ్ళీ మేక దాటు. ఈ ముక్కులో దాలు చూసుకోక్కర్లేదు, అట్టి మేక దాటు. ఈ ముక్కులో దాలు అక్కర్లేదు. ఎప్పుడు ఈశ్వరుడు పరాయణుడు, నీకు ఆ భావన, ఆ ప్రేమ, ఆ ఏకాగ్రత, ఆ నమ్రత, ఆ భక్తి భావన, ఆ పూజ్య భావన, అంకిత భావన అది పేరిందనుకో, ముక్కులో దాలు నీకెందుకు రా? ఇంకా మరి వెంకటేశ్వర పెరుమాళ్ళు టెంపుల్లో మనం మాట్లాడుకుంటున్నాం, ప్రపత్తి గురించే వస్తాను. ఇక్కడ భగవాన్ కూడా అదే ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే భగవద్గీత పొందడానికి అని ముఖ్యంగా రెండు మార్గాలు చెప్పారు. నీకు శరణాగతి మార్గం కనుక నీ మెంటలు నే తప్పతం, నీ యొక్క పూర్వజన్మ నీ సంస్కారానికి, నీకు శరణాగతి మార్గం కనుక కుదిరితే విచారణ మార్గంలోకి నువ్వు రావక్కర్లేదు అని చెప్పారు. అంటే అన్నిటినీ తిరస్కరిస్తే, నాడ్జీసు నాడ్జీసు, ఈ దేహం నేను కాదు, ఈ తరంపులు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ గౌరవం నేను కాదు, ఈ అగౌరవం నేను కాదు, ఈ అవమానం నేను కాదు, ఈ సన్మానం నేను కాదు. చాలామంది ఏమనుకుంటారంటే అవమానం భరించడం కష్టమే, సన్మానం భరించడం తేలికేమనుకుంటారు. కానీ సన్మానం భరించడమే కష్టం, అవమానం భరించడం కొంచెం ఓర్పు ఉంటే అవమానం అంతా పోతుంది. కానీ సన్మానం భరించడం కష్టం. ఎందుకంటే ఇంతమంది మనల్ని గౌరవిస్తున్నారు, ఇంతమంది మనల్ని ఇంతమంది పూజ్య భావంతో మనం చూస్తున్నారు, మళ్ళీ వీళ్ళందరూ మనం ఎలా తీర్చుకోవాలి, ఇటువంటి తలంపులు వస్తుంటాయి. సన్మానం చేసే వాళ్ళకంటే సన్మాన గ్రహీతకి బరువు. నువ్వు డ్రీమ్ పర్సన్ అయ్యి, నీకు స్వప్నంలో ఉన్నప్పుడు ఏ పర్సన్ అయితే డ్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నాడో ఆ డ్రీమ్ ఇప్పుడు కూడా నువ్వు ఆ డ్రీమ్ పర్సన్ అయ్యి. ఆ డ్రీమ్ పర్సన్ నుంచి నువ్వు బయటకు రావాలి, అప్పుడు కానీ నీకు జ్ఞానం కలగదు. అయితే నీకు ఏదొచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా, గౌరవం వచ్చినా, అగలు వచ్చినా, అది నేను కాదు, అది నేను కాదు, అది నేను కాదు, అది నేను కాదు అని రిజెక్ట్ చేసుకుంటూ పోవాలి. అది చైతన్యము తప్పించి, బ్రహ్మము తప్పించి, అసలు సత్యం తప్పించి, ఏది గ్లోరీ కానీ మీకు నీ అహంకారానికి అనిపిస్తాను అది గ్లోరీ అని ఒక ఉపనిషత్తులో చెప్తాడండి. కుండలో అన్నం ఉందనుకోండి, కుండ పైన మూత ఉందనుకోండి, ఆ కుండలో అన్నం ఉన్న ఆ మూత తీస్తేనే కానీ అన్నం కనపడదు. ఆ మూత తీసి బయట బయట పడేస్తేనే కానీ అన్నం ఇది దొరకదు. అంటే ఆ మూత ఎలా ఉందట్టుందికి, మన హృదయంలో ఉన్న ఆనందం పైన ఉన్న మూత ఎలా ఉందట్టుంది, అహంకారంలో మూత ఎలా ఉందట్టుంది, మన కళ్ళకి బంగారంలా కనిపిస్తుంది అట్లా. అది బంగారం కాదట్లే, మన కళ్ళ కనిపిస్తుంది. అలాగే ఎలా కనిపిస్తుంది? బంగారం లాగా కనిపిస్తుందండి. అని చెప్పి ఏం చేస్తాం? దాన్ని తీసి బయటపడలేకపోతున్నాం. మనకు మన కళ్ళకు బంగారంగా కనిపిస్తుంటే దాన్ని తీసి ఎలా బయటపడేస్తాం? అంచేత మనం ఎన్ని సాధన చేసినా అహంకారం అలా ఉంచేసి దాన్ని మినహాయించి సాధన చేసుకుంటాం. ముక్కులో గాలి చూసుకోవడం కదా పోత కలదు. ఇక్కడ మనం అంతరం చేసి పొరపాటు ఏంటంటే దాన్ని మినహాయిస్తాం. మన సాధనలో దాన్ని ఇన్వాల్వ్ చేయం. దేన్ని? ఆ బంగారపు మూతను ఇన్వాల్వ్ చేయం మన సాధనలో. దాన్ని వదిలేసి దాన్ని సెపరేట్ గా ఉంచి గుడి కట్టించాం, గోపురం కట్టించాం, అది కట్టించాం, అక్కడ ఆ మంచి చేసాం, ఇక్కడ మంచి చేసాం, అక్కడ నుండి దెబ్బించాం, కేవలం సమాజాన్ని తీసి అవి చేసాం, ఇలా చేసాం, ఇలా చేసాం, ఇలా చెప్పుకుంటా ఉంటాం. ఆ మూత కూడా తెల్లం కదా. తీర్థం తీర్చమే, ప్రసాదం ప్రసాదమే. అంటే మనం అందరం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే మనం చేస్తున్న సాధనలో ఏ మార్గంలో మీరు సాధన చేయండి. అహంకారం దాన్ని ఇన్వాల్వ్ చేయకుండా. మీరు రోగం వేరు, మందు వేరు అనుకోండి. మీరు 800 సంవత్సరాల కింద మందు వేరు, రోగం అయినప్పుడు ఆ రోగం పడ్డది. అది అహంకారాన్ని సాధనలో ఇన్వాల్వ్ చేయకుండా మీరు సాధన చేశారని చెప్పుకునేది ఎలా పోతున్నది? నీ తెలివి చేతలు భగవంతుడు పోయి ఆ భగవద్గీతలు రహస్యాలు చెప్తాడట్టు. మన తెలివి చేతలు ఉన్నాయి, మన తెలివి చేతల దొరికి రాడట్టుంది ఆయన. ఏం వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ చూడండి, చచ్చిపోయిన తర్వాత ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఎంజాయ్ చేయండి అసలు. వాడి వాడి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఈశ్వరుడు చెప్తాడు గీతలో, నీ తెలివి మన తెలివి చేతలు ఆయన ముట్టుకోడటండి. మన తెలివి చేతల జోలికి రాడటండి. మన తెలివి చేతనే, మన తెలివి చేతలు ఏంటి పంపలు తీస్తూ ఉంటాయండి. మన తెలివి చేతలు జోలికి రానే రాడటండి. ఎక్కడైతే రియలైజేషన్ ఉందో ఆ తెలివిని ఆయన ఉపయోగించుకుంటాడు. మన తెలివి జోలికి రాడటండి. అంటే రామకృష్ణుడి తెలివి, బాబా తెలివి, వశిష్ఠ మహర్షి తెలివి, యాజ్ఞవల్కుడి తెలివి, రమణ మహర్షి తెలివి, ఆ తెలుగును వాడుకుంటాడు. సినిమాన తెలివి చేతలు దొరికి ఒకవేళ ఉన్నారు దగ్గరికి రాడటండి అసలు. అందుకే అసలు తెలివి తక్కుంటుంది. మీరు ఎవరో తెలివి తక్కువాలంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోవడం? నిజంగా మన తెలివి చేతలు లేకపోయినా ఊరుకోవండి. మన తెలివి చేతలు ఉంటే మీ దగ్గరికి రాని రాసిన ఆడ పరమేశ్వరుడు మీ జోడికే రాను అసలు. నేను అసలు మీ జోలి చేరా మీరు, మీ తెలివి చేతలు కూడా మీ బుద్ధి కూడా నాచంటుంది. నేను మీ తెలివి చేతను వాడుకోవాల్సిన పని నాకు లేదు. ఎవరికైతే ఈశ్వర సాక్షాత్కారం కలిగిందో ఆ తెలివి నేను వాడుకుంటాను. అసలైన ప్రేమ నీ హృదయంలో ఉండదు. అసలైన ప్రేమ అది నీ ఎక్కడో బయట లేదు, ప్రేమ నీ హృదయంలో ఉండదు. అంటే ప్రేమ రహస్యం నీకు తెలిసిపోయిందనుకో, ఆత్మరహస్యం నీకు తెలిసిపోయిందనుకో, దేవుడంటే నీకు తెలిసిపోయిందనుకో, ప్రపంచాన్ని ప్రేమించకుండా ఎలా ఉండగలవు? ఏం డైలాగ్స్ అండి. అంటే ఉపనిషత్తుల్లో ఉన్న భాష వేరు, ఉపనిషత్తులో ఉన్న భాష డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రామకృష్ణుడు రమణుడు ఈ మోడ్రన్ ఈ మధ్య కాలంలో వీళ్ళు చెప్పిన మాట భాష అంత పటిష్టంగా లేకపోయినా ఎన్నో అందాలతో కూడినటువంటి ఉపనిషత్తు, ఎన్నో అందాలతో కూడినటువంటి. నీకు నిజంగా నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? హృదయం చెప్తున్నారు అసలు నీ హృదయంలో ఉన్న ప్రేమ రహస్యం, నీ హృదయంలో ఉన్న ఆత్మరహస్యం, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడే, వాడు ఉన్నాడు. నీ ఇంద్రియాలకు అందటం లేకపోతే లేదని అనుకుంటున్నావు? నీ మనసుకు అందటం, నీ మనసుకు అర్థం కావటం లేదు కాబట్టి వాడు లేడని అనుకుంటున్నావు? నీ ఇంద్రియాలకి కనపడటం లేదు కాబట్టి వాడు లేడని అనుకుంటున్నావు? వాడు లోపల ఉన్నాడు. ఆవిడ ఎలా ఉన్నాడు? ప్రేమమయుడే, శాంతిమయుడే, జ్ఞానమయుడే, కాంతిమయుడే వాడు. వాడి రహస్యముకు తెలిసిందనుకో, వాడు ఎంత ప్రేమగా ఉంటాడో. లోపల ఈశ్వరుడున్నా ఈ మనుషులకు సంబంధించిన ప్రేమ, అహంకారానికి సంబంధించిన ప్రేమ అలా ఇలా పోల్చుకోకూడదు. మీరు ఇది ప్రేమ కాదు, ఇది కామం. కామం వేరు, ప్రేమ వేరు. ప్రేమకి కామానికి సంబంధం లేదు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాంటి ప్రేమ వేరు, కామం వేరు. చాలా మంది కామాన్ని ప్రేమ అనుకుంటారు. కామానికి ప్రేమకి సంబంధం లేదు. నీ ప్రేమ రహస్యం అందులో ఉంటుంది. ప్రేమ రహస్యం నీకు తెలిసిందనుకో, ఆత్మ నీ ఉదయంలోని ఆత్మ నీకు ఎరుగుపడిందనుకో, ఓ ఇట్టిదే కదా ప్రేమ, ఇదే నిజమైన ప్రేమ కదా నీకు అర్థమైందనుకో, నీ అనుభవంలోకి వచ్చిందనుకో, అది నీ ఇంద్రియాలకు అందకపోయినా నీ మనసుకు అందకపోయినా ఆ ప్రేమ నీ అనుభవైక వేద్యం అయిందనుకో, అప్పుడు ఈ లోకాన్ని ప్రేమించకుండా ఎలా ఉండదు? లోకాన్ని నువ్వు ప్రేమించకుండా, ప్రేమించాలని ప్రేమించడం కాదు, ప్రేమించకుండా ఉండలేవు కాబట్టి ప్రేమిస్తావు లోకాన్ని. బాగా అర్థం చేసుకోండి, నువ్వు లోకాన్ని ప్రేమించాలని ప్రేమించవు, ప్రేమించకుండా ఉండలేవు కాబట్టి ప్రేమిస్తావు. అది నిజమైన ప్రేమ.
ఆ ప్రేమ ఎక్కడుంది? నీ హృదయంలో నన్ను వెళ్ళా అంచేది. నీకు అనుభూతి, ఆ ప్రేమకు సంబంధించిన అనుభూతి కలిగిందనుకో, మొత్తం అన్ని మతాల సారం నీకు తెలిసినట్టు. అన్ని మార్గాల సారం విష్ణువు, శివుడు, దేవి, అందరు దేవతలు, అందరు దేవతలు కావచ్చు నీకు తెలిసినట్టే, అన్ని మతాల సారం తెలిసినట్టే, అన్ని దేవతలకి అంతర్యామగా ఏ ఆత్మ అయితే ఉందో, ఏ ప్రేమ అయితే వాళ్ళు ఉండి పనిచేస్తుందో, ఆ ప్రేమ నీకు అర్థమైనట్టే అనుభూ, ఆ ప్రేమ నీకు అనుభూతిలోకి వచ్చిందనుకో, ఇంకా ఎటు చూసినా నువ్వు ప్రేమనే చూస్తావు, ప్రేమనే వింటావు, ప్రేమనే రుచి చూస్తావు. ఎటు చూసినా ప్రేమే, ఎటు చూసినా, ఎటు ఏది విన్నా ప్రేమే, ఏది రుచి చూసినా ప్రేమే, ఏది వాసన చూసినా ప్రేమ, ఎటు చూసినా ప్రేమే. ఆనందమే ఆనందం, పరమానందమే పరమానందం, ఆనందమే ఆనందం, శాంతి శాంతి. వింటే ప్రేమ, కూర్చుంటే ప్రేమ, మాట్లాడితే ప్రేమ, ఎవరైనా చెబుతుంటే వింటే ప్రేమ. ప్రేమ గురించి ప్రేమ తప్పించిన ఏం మాట్లాడలేవు, ఒక మాట్లాడాలనుకున్నాను మాట్లాడలేవు. ఎప్పుడు ఈ ప్రేమ నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మాట్లాడితే ప్రేమ మాట్లాడతావు, వింటే ప్రేమ గురించి వింటావు. వింటే ప్రేమ గురించి వింటావు, మాట్లాడితే ప్రేమ గురించి, ప్రేమ గురించి మాట్లాడతావు, ప్రేమలోనే జీవిస్తావు, లోకాన్ని ప్రేమిస్తావు. లోకాన్ని ఎందుకు ప్రేమిస్తావు అంటే ప్రేమించాలని ప్రేమించడం కాదు, నీలో ప్రేమ తప్పించి ఇంకేది లేదు కాబట్టి లోకాన్ని ప్రేమిస్తావు. జన్నదంతా ప్రేమ, నీ కళ్ళతోటి చూడబడిదంతా కూడా ప్రేమ స్వరూపమే, చైతన్య స్వరూపమే, ఆనంద స్వరూపమే. బ్రహ్మణ మహర్షి గారు చెప్తూ ఉంటారు, నిన్ను నువ్వు చూసుకుని, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడు, నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూడకు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడు. నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే అంతా చైతన్యమే, నిన్ను నువ్వు చూసి లోకాన్ని చూస్తే లోకం నిన్ను బంధించదు, నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం చేత నువ్వు బంధింపబడతావు, అక్కడి నుంచి నీకు లోక వాసన ప్రారంభమవుతుంది. కదా ఎవరి వాళ్ళకి, ఎదటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు అనుకోండి, అనుకోండి మాట వచ్చింది అనుకోండి, ఈ జ్ఞానం అటండి, వాళ్ళు మనం చూసి అసూయ పడుతున్నారని వాడికి తెలియదు అటండి, ఇంకా లోపలికి లేదు కదండి. అసూయ పడే వాళ్ళు కూడా ప్రేమనే చూస్తారు, అది ఎక్స్ప్రెషన్ చూడండి. మన జ్ఞానిని చూసి అసూయ పడతాం అనుకోండి, అసూయపడుతున్నాను మనకు ఆయన తెలియదు, ఎంచేది అసూయ ఎలా ఉంటుందో తెలియదు, ప్రేమ తప్పించాలని తెలియదు అండి ఇంకా. అంచేది ఈ అసూయపడే మనలో కూడా ఎవరిని చూస్తాడటండి, ప్రేమనే చూస్తాడటండి. అది తప్పించేందుకు తెలియదు, ఏంచేది ఆయన అనుభవంలో ఉన్నది ప్రేమ తప్పించింది ఏది లేదు. వాడు మారీచుడు, మారీచుడు చెప్తాడండి, వాడు మాయవాడు వేషం వేశాడు కదా, ఆ మాయవాడు వేషం వేపు చంపేస్తానంటాడు రావణాసుడు ఆ మారీచుడు. అంటే ఇప్పుడు వీడు అనుకుంటాడు రామచంద్రమూర్తి అంతా ప్రేమ, శరీరం ప్రేమ, మనస్సు ప్రేమ, వాక్కు ప్రేమ, అంతా ప్రేమ. ఈ దుర్మార్గుడి దగ్గర చనిపోయిపోయి ప్రేమ స్వరూపం చేతులు చనిపోవడం మంచిది అనుకుంటాడు మారీచుడు. మాయలేడు వేషం ఇస్తే రామచంద్రమూర్తి చంపేస్తాడు, వేయకపోతే రావణాసుడు చంపేస్తాడు. ఇటు వెళితే తంట, అటు వెళితే తంట, ఇటు తంటే అటు తంటే, అది స్ట్రగుల్ చూడండి అక్కడ. అప్పుడు ఏమనుకుంటాడంటే రావణాసుడి చేతిలో చనిపోవడం కంటే రాముడి చేతిలో చనిపోవటం మంచిది, రావణాసుడి చేతిలో చనిపోవడం కంటే రాముడి చేతిలో చనిపోవడం మంచిది. అప్పుడు ఏమి లేడు, మాయలేడు వేషం ధరించాడు. అప్పుడు ఎవరి చేతిలో చనిపోయాడు, ప్రేమ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, చైతన్య స్వరూపుడు, నారాయణుడు, మర్యాద పురుషోత్తముడు. ఏం పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు. ఆ మర్యాద పురుషోత్తముడు యొక్క చేతిలో చనిపోయి వాడు ప్రేమస్వరూపుడు కాబట్టి వీడు కూడా ప్రేమస్వరూపాన్ని పొందాడు. ఎవడు, మారీచుడు కూడా. ఆ మారీచుడు తిరిగితే అట్లా ఎక్కడ మనం గ్రహించాలంటే వీడి చేతిలో చనిపోయి బదులు వాడి చేతిలోనే చనిపోవటం మంచిది అనుకున్నాడు. ఆ డిస్క్రిమినేషన్, ఆ తెలివికి మెచ్చుకోవాలి మనం, ఎలాగైనా చావు తప్పదు. ఒకవేళ నీకున్న తెలివి, నీకున్న డబ్బు, నీకున్న చదువు, ఒకవేళ నీకున్నా ఇవి నేను కాదని నీకు అర్థం కాలేదనుకో, నీకు డబ్బు ఉండొచ్చు కానీ డబ్బు నువ్వు కాదు, నీకు తెలివితేటలు ఉండొచ్చు అది కానీ ఆ తెలివితేటలు నువ్వు కాదు, నీకు చదువు ఉండొచ్చు ఆ చదువు నువ్వు కాదు, ఆ విషయం నువ్వు తిరస్కరించలేకపోయారు. నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ అది నువ్వు కాదు. ఈ విషయం మన ప్లేట గారు ఏం చేశారు, తిరస్కరించలేకపోయారు. అంటే లోపల ఉన్నటువంటి ఆనందాన్ని ఆయన కలగలేదు. ఇలా ఒక చిన్న విషయంలో మనం మిస్ అయ్యమనుకోండి 1000 జన్మలు వెళ్ళిపోతాం. ప్లేట గారు కాదు, మనమైనా అంతే. ఇక్కడికి ఉదాహరణ చెప్తున్నాను, 1000 జన్మలు ఆ వస్తువుని తెలుసుకోవడానికి ఆ రాంగ్ పాత్రలో 1000 జన్మలు వెళ్ళిపోతాం. తర్వాత ఎవడో గురువు తటస్థపడి మహాత్ముడు, ఎవడో మహర్షి, ఒక యోగి పొంగోడు ఎవడైనా మన జీవితంలో ఎంటర్ఫీర్ అయ్యి వాడిని మనం ఒడ్డుకు తీసుకురావాలి కానీ లేకపోతే ఒడ్డుకు రాలేదు. అంటే నీ హృదయంలో ఉన్న ప్రేమ నీకు తెలిసిందనుకో, భగవాన్ అంటున్నాడు ఈ చావు పుట్టిక దాని చిక్కు ముడిలో విడిపోతున్నాయ్యా, నీకు ఇంకా చావులు పుట్టుకుల తోటి నీకు పని లేదు. నీ హృదయంలో ఉన్న ప్రేమ రహస్యం ఆత్మ, ఆ చైతన్యని, ఆ చైతన్యమే కదా ప్రేమ స్వరూపం, చైతన్యమే కదా అది. నీకు అర్థమైంది అనుకో, అది నీకు అర్థమైతే ఏమవుతుందంటే ఆ చిక్కుముడి విడిపోతున్నావయ్యా. ఏ చిక్కుముడి? అహంకారం. అహంకారం అనేది గ్రంథి, చిజ్జడ గ్రంథి అంటారు దాన్ని. అంటే చైతన్యాన్ని జడాన్ని కలిపే గ్రంథి చిజ్జడ గ్రంథి. ఆ చిజ్జడ గ్రంథి వల్లే ఏదైతే అవునో దాని కాదనుకుంటున్నావు, ఏదైతే కాదని అవును అనుకుంటున్నావు. ఏ చిజ్జడ గ్రంథి వల్ల అది నీకు ప్రేమస్వరూపం తెలిసింది అనుకో, లోపల ప్రేమే సత్యంగా ఉంది నీ లోపల ఉండదు, అది నీకు అర్థమైంది అనుకో, ఈ చావులు పుట్టుకలనే చిక్కుముడి నీకు విడిపోతుంది. అప్పుడు ప్రేమ అనే శిఖరాన్ని అధిరోహిస్తావు, ఆ చిట్టారు కొమ్మకి వెళ్ళిపోతావు. ఆ సత్యం, ఆ చైతన్యము, ఆ ప్రేమ, ఆ ఎనర్జీ, ఆ శక్తి యొక్క ఆ చిట్టారు కొమ్మకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి విముక్తి పొందుతావు, దేంట్లోంచి మాయలోంచి విముక్తి పొందుతావు. ఆ మేక దాటిలాగా వెళ్ళిపోతావు. మళ్ళీ మేక తిరిగి తిరిగి మళ్ళీ మేక దాటి దగ్గరకు వస్తాయని ఎన్నాళ్ళు చూస్తారా? ముక్కులో గాలి, ఈశ్వరుడి పాదాలే ఉండు, ప్రేమ కలిగి ఉండు, ఏకాగ్రత కలిగి ఉండు. నీకు ఈశ్వరుడి పాదాలే ఉంది, ప్రేమ లేదనుకో, భక్తి లేదనుకో, ఏకాగ్రత లేదనుకో, చప్పిడి కూడా రక్షిస్తాయని అనుకోకు. దేహానికి కొంత ఆరోగ్యం రావచ్చు వాటి వల్ల. చప్పిడి తింటే దేహానికి ఆరోగ్యం వస్తుంది, మంచిదే. ఉప్పు కారం తగ్గించకుండా దేహానికి ఆరోగ్యం మంచిదే. అంత మాత్రం చేత నీకేదో వచ్చేస్తున్నాను అనుకోకు. ప్రేమ యొక్క శిఖరాన్ని అభిరచిస్తే విముక్తి లభిస్తుంది, మోక్షం ఇక్కడే. ఈ శరీరము ఆ బ్రాహ్మణ స్థితిని ఎక్కడే పొందుతావు? ప్రశాంత మనసం, అకల్మషం, బ్రహ్మభూతం. కల్మషం లేనివాడికి, ప్రశాంత మనస్సు ఉన్నవాడికి, ఏకాగ్రత ఉన్నవాడికి, బ్రహ్మభావం ఉన్నవాడికి ఉత్తమ సుఖం, ఉన్నతమైన సుఖం, ఉదత్తమైన సుఖం వచ్చేటండి. ఆ సుఖం దగ్గరికి మనం ఎలక్కలు మనం వచ్చి వరిస్తుంది అక్కడ వచ్చి. అది కృష్ణుడు చెప్తాడని గీతలో, స్వామివారు వాసుదేవ స్వామివారు గీతలో చెప్తారు. లోపల కల్మషం లేని వాడిని, లోపల కల్మషం లేని వాడిని ప్రశాంత మానసం ఉన్నవాడిని, ఏకాగ్రత ఉన్నవాడిని, అఖండ భావన ప్రేమ భావన ఉన్నవాడిని, బ్రహ్మభావన ఉన్నవాడిని ఉత్తమ సుఖం వచ్చి వాడు. ఉత్తమ సుఖం దగ్గరికి వీడు వెళ్ళక్కర్లేదు, ఉత్తమ సుఖం వచ్చి, ఉన్నతమైన సుఖం వచ్చి వీడిని భరిస్తుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఏంటి ఎప్పుడో వస్తుంది అనుకున్నాను ఈ సుఖం, అప్పుడే వచ్చేసింది ఏంటి, ఓహో ఇట్టిదా, ఇది ఎలా ఉంటుందా అని నీకు అనిపిస్తుంది. ఏంటి ఆ సుఖాన్ని ఇవరకు ఇప్పుడు రుచి చూడలేదు కాబట్టి. ఎంత బాగుంటుందా ఈ సుఖం, ఎంత ఉత్తమోత్తంగా ఉంటుందా అని నీకు అనిపిస్తుంది, అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అంటే ఆయన పాదాలని కనుక ఆశ్రయిస్తే సంసారం అనేదాన్ని మాయని ఎలా దాటతాం? మేకదాటు, మళ్ళీ అది మర్చిపోనా, మేకదాటి ఇడిచిపెట్టకుండా మీరు. ఓం నమ, అసలు అది కదా మాయన, మాయన దాటాలి కదా, అప్పుడే కదా మనకి ప్రేమానుభవం కలిగదు, లేకపోతే ప్రేమానుభవం కలగదు కదా. ఆ మేకదాటు, ఆ శబ్దం మర్చిపోకండి, మేకదాటు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ స్వామి వారు ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒళ్ళు జగురుపాటు వచ్చింది. గగురుపాటు అంటారు చూడండి, గగురుపాటు. వాడు గగురుపాటు అంటాడు, నీ సేవ నిజమైతే, నీ ప్రేమ నిజమైతే, నీ భక్తి నిజమైతే రోగం తగ్గాలి కదా. నీ సేవ నిజమైన సేవ అయితే అహంభావన తగ్గాలి కదా. అహంభావన తగ్గకపోతే సేవ ఎలా అవుతుంది? నువ్వు వాడి మందు నిజమైతే నీ రోగం తగ్గాలి కదా అని స్వామివారు చెప్తా అంటే, ముఖం ఇంత పెద్ద ముఖం చేసుకుని చెప్తా అంటే నాకు గగురుపాటు వచ్చింది. వీళ్ళు జలగరించి స్వామివారు చెప్తా అంటే, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాంటే స్వామివారు, ఆయన ముఖం కూడా పెద్ద ముఖం చేసుకుని చెప్పాడు. నేను మందులు వాడుతున్నానండి, నా రోగం తగ్గకపోయినా పర్వాలేదంటే ఆ మాటకు అర్థం ఏంటి అసలు? అహంకారాన్ని మినహాయించి నువ్వు చేసి సాధన కాస్త అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి, దానికోసం మీనింగ్ అంటూ ఉండే నారాయణ. నువ్వు మంచి విను, మంచి మాట్లాడు, వింటే మంచి విషయాలు విను, మాట్లాడితే మంచి విషయాలు మాట్లాడు. ఈ మంచి నీకు జ్ఞానానికి పునాది వేసి పెడుతుంది. మాట్లాడితే మంచి మాటలు, మంచి మాటలు మాట్లాడు, లేకపోతే వింటే మంచి మాటలు విను. దీనివల్ల నీకు జ్ఞానానికి పునాది పడుతుంది. నీ హృదయంలో జ్ఞానం అనే బిల్డింగ్ కట్టుకోవడానికి, జ్ఞానం అనేటువంటి ప్యాలెస్ కట్టుకోవడానికి ఈ మంచి అనేది పునాదిగా నీకు ఉపయోగపడుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, 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 నారాయణ, 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 నారాయణ. అంటే కావేరీ నది ప్రారంభమైన మేకలు దాటి వెళ్ళి ఎలా వెళ్ళిపోతున్నాయో నారాయణుడి పాదాలను ఆశ్రయించి మేక దాటి కింద ఈ మాయను దాటిని చెప్పకుండా చెప్పటం ఇక్కడ. ఓం నమో నారాయణాయ, నారాయణాయ. పెరుమాళ్ళు పదాలను ఆశ్రయించి మేకలు దాటి వెళ్ళి నదిని దాటి ఎలాగ వెళ్ళిపోతున్నాయో నువ్వు కూడా అలా మాయను దాటి వెళ్ళిపోమని చెప్పకుండా చెబుతున్నారు ఇక్కడ స్వామివారు. నారాయణ, 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 నారాయణ. ఓ